ಓಂ ಸರ್ವಚೈತನ್ಯ ರೂಪಾಂ ತಾಂ ಆದ್ಯಾಂ ವಿದ್ಯಾಂಚ ಧೀಮಹಿ ಬುದ್ಧಿಂ ಯಾ ನಃ ಪ್ರಚೋದಯಾತ್. ಜಗದಂಬ ಚರಿತ್ರ ಶ್ರೀಮದ್ ದೇವಿ ಭಾಗವತಂ. ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸಿದ ವೆಂಟನೆ ಕಾಲಂ ಗಡಿಚಿಪೋಯಿಂದೆ, ಅಪ್ಪಡೆ ರೆಂಡೋ ರೋಜುಲೋ ಗಡಿಚಿಪೆಟ್ಟಾಂ. ಅందుకే ಕಾಲೋಹಿ ದುರತಿಕ್ರಮಃ ಅನಿ ವೇದವ್ಯಾಸುಲ ವಾರು ಇಂಚುಮಿಂಚುಗಾ ಪ್ರತಿ ಪುರಾಣಂಲೋನೂ ಚೆಬುತೂನೇ ಉನ್ನಾಡು ಆಯನ. ಕಾಲಮುನು ಎವ್ವರಮೂ ದಾಟಲೇವು. ಕಾಲಂ ಚಾಲಾ ವಿಚಿತ್ರಮೈನದಿ, ಅತ್ಯಂತ ವೇಗಂಗಾ ವೆಳ್ಳಿಪೋತೂ ಉಂಟುಂದಿ. ಕಣ್ಣು ಮೂಸಿ ತೆರಿಚೇಲೋಪು ಮನ ಜೀವಿತಾಲೇ ಮಾರಿಪೋತುನಾಯಿ. ಅందుకని ಕಾಲಂ ಮನ ಜೀವಿತಾಲನ್ನು ಮಾರುಸ್ತೋಂದಿ ಗನಕ, ಅಸಲು ಮನಲ್ನಿ ಲೇಕುಂಡಾ ಚೇಸ್ತೋಂದಿ ಗನಕ, ಉನ್ನ ಕಾಲಾನ್ನಿ ಸದ್ವಿನಿಯೋಗಂ ಚೇಸ್ಕೊಂಡಿ ಅನ್ನಾಡು ವ್ಯಾಸುಡು. ಸದ್ವಿನಿಯೋಗಂ ಚೇಸ್ಕೋವಾಲಂಟೆ ಏನು ಚೇಯಾಲಿ? ವೀಲುನ್ನಂತ ವರಕು ಪುರಾಣ ಕಥಲನ್ನು ಶ್ರದ್ಧಗಾ ವಿನಾಲಿ. ವಿನಡಂ ವಲ್ಲ ಲಾಭಮೇಮಿಟಿ? ಏ ಪನಿ ಚೆಯ್ಯಡಂ ವಲ್ಲ ಮನಕಿ ಲಾಭಮೋ, ಏ ಪನಿ ಚೆಯ್ಯಡಂ ವಲ್ಲ ಲೋಕಾನಿಕಿ ಮನಕಿ ನಷ್ಟಮೋ ಪುರಾಣ ಕಥಲು ಮನಕಿ ತಿಳಿಯಜೇಸ್ತಾಯಿ. ತದ್ವಾರ ಮನಮೇನ್ ಚೇಯಗಲುಗುತಾಂ? ಧರ್ಮಾಚರಣೆ ಚೇಯಗಲುಗುತಾಂ. ಧರ್ಮಾಚರಣೆ ಚೇಸಿನವಾಡು ತಾನು ತನ್ನ ಕುಟುಂಬವು ಈ ರೆಂಡೂ ಕೂಡ ಉದ್ಧರಿಸುಕೊನೇಲಾ ಚೇಸ್ತಾಡು. ಅಧರ್ಮಾಚರಣೆ ವಲ್ಲ ತಾನು ನಶಿಸ್ತಾಡು, ಲೋಕಾನ್ನಿ ನಾಶನಂ ಚೇಸ್ತಾಡು. ಇವಾಳ ಕೊನ್ನಿ ದರಿದ್ರಪು ಮತಾಲು ಚೇಸ್ತುನ್ನ ಪನದೇ. ವಾಳು ಬತಕರು, ಇತರನ್ನು ಬತಕನವರು. ಇತರುಳ ಮೀದ ಬಾಂಬುಲೇಸಿ ಚಂಪಡಾನಿ ಗಲ ಕಾರಣ ಏಂಟಂಟೆ, ವಾಳಿಕಿ ಪುರಾಣಂ ಅಂಟೆ ಏಮಿಟೋ ತಿಳಿಯಪೋವಟಂ ವಲ್ಲ, ಅಸಲು ದೈವಂ ಅಂಟೆ ಏಮಿಟೋ ತಿಳಿಯಪೋವಟಂ ವಲ್ಲ, ಸತ್ಯಮು ಅಹಿಂಸ ಈ ರೆಂಡಿಂಟಿ ಯೊಕ್ಕ ಮಹಾಮಹಿಮ ತಿಳಿಯಕಪೋವಡಮೇ. ಸತ್ಯಮು ಅಹಿಂಸ ಅನೇ ರೆಂಡೇ ಸೃಷ್ಟಿನಿ ನಡಿಪಿಸ್ತುನ್ನಾಯನೇ ಲೋಕಾನಿಕಿ ದೇವೀ ಭಾಗವತಂ ಅಂದಿಂಚಿ, ತದ್ವಾರ ಈ ಕಥಲು ವಿನಿ ಜೀವಿತಾನ್ನಿ ಚರಿತಾರ್ಥಂ ಚೇಸುಕೊಂಡಿ ಅನಿ ವ್ಯಾಸುಡು ಮನಕ ಅಂದಿಂಚಾಡು. ಅಂದುವಲ್ಲೇ ಶ್ರೀಮದ್ ದೇವೀ ಭಾಗವತಾನ್ನಿ మీ అందరికీ కూడా నవాహ దీక్షతో అందింపజేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి మహానుభావులు అందరూ నిశ్చయించారు. వారందరికీ నాయకుడిగా ఈ ఎదురుగుండా ఉన్న కృష్ణ పరమాత్ముడు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధం మీద వేసుకుని తనతో పాటు 10 మందిని ఇందులో భాగస్వాములు చేసి తాను తరించి మిమ్మల్ని తరింపజేస్తున్నాడు. నిన్ననే ప్రారంభించుకున్నాం హయగ్రీవ చరిత్ర. పూర్వం హయగ్రీవుడని ఒక రాక్షసుడున్నాడని, వాడు మహాపరాక్రమవంతుడని, వాడికి రాక్షసులంతా అండగా ఉన్నారని, వీరితో కలిసి దేవతలతో వాడు ఘోర యుద్ధం చేశాడని చెప్పుకున్నాం. ఈ రాక్షసుని వధించడానికి దేవతలకి విష్ణు సాయం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన అలిసిపోయాడు. క్షీరసాగరం దగ్గర ఒక సమప్రదేశంలో ధనుస్సు ఎక్కుపెట్టి దాని మీద తలపెట్టి నిద్రపోయాడు. ఆయన్ని లేపడానికి వమ్రిని సృష్టించాడు బ్రహ్మ. వమ్రి అల్లెతాడు కొరికింది, విష్ణు శిరస్సు తెగింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో కనపడకుండా పోయింది. ఇంతవరకు నిన్నటి కథలో మీరు విన్నారు. శ్రీమన్నారాయణుడంతటి వాడి శిరస్సు కనబడకుండా పోయి కేవలం మొండెం మాత్రమే, కబంధం మాత్రమే కనబడడంతో దేవతలంతా వణికిపోయి ఏదో ఒక మహామాయా ప్రభావం వల్ల శ్రీహరి శిరస్సు ఇలా అయిపోయింది, ఇప్పుడు ఆ హరిని మనం దక్కించుకోవాలి, హరి లేస్తేనే రాక్షస సంహారం అవుతుంది అని హరి శిరస్సు మాయమవ్వడానికి మూల కారణమైన జగన్మాతని మహామాయని ప్రార్థించారు. దేవీ భాగవతంలో అమ్మవారి ప్రార్థన, దేవతలు అమ్మవారి కోసం చేసిన ప్రార్థన 27 శ్లోకాలలో ఉన్నది. ತ್ವಂ ಶ್ರೀ ಹಿರೀಹಿ ತುಷ್ಟಿ ಪುಷ್ಟಿರ್ ಧೃತಿರ್ ದೀಪ್ತಿಶ್ಚಂದ್ರಾದಿತ್ಯ ವಿಮರ್ದಿನಿ ಅನಿ ದೇವತಲ ಅಮ್ಮನಿ ಸ್ತೋತ್ರಂ ಚೇಶಾರು. ನೀವು ಶ್ರೀ ಅನೇ ಪೇರುತೋ ಉಂಟಾವು. ಶ್ರೀ ಅಂತೇ ಸಹಜಮೇನ ಅರ್ಥಂ ಲಕ್ಷ್ಮಿ ಅನಿ. ಕಾನ್ ನಿಜಾನಿಕಿ ಲಕ್ಷ್ಮೀದೇವಿಕಿ ಶ್ರೀ ಅನೇ ಪೇರು ಎಂದುಕು ವಚ್ಚಿಂದಿ ಅಂತೇ, ಎವರೈನಾ ಅಮ್ಮ ದಗ್ಗರಕ್ಕೆ ಹೇಳಿ 5 ನಿಮಿಷಾಲು ಅಮ್ಮಕಿ ಸೇವ ಚೇಸ್ತೇ ಆ ರೋಜು ನುಂಚಿ ವಾರಿನಿ ಅಮ್ಮ ಸೇವಿಸ್ತುಂದಿ. ಶ್ರೀ ಅನೇ ಶಬ್ದ ಮನಕು ಅರ್ಥಮೇಮಿಟಿ? శ్రింగ్ శ్రేవాయాం, సేవించువారిని సేవించునది. భూలోకంలో మానవులు ఇతరుల సేవలు అందుతారు తప్ప ఇతరులకు సేవ చేయడానికి ఇష్టపడరట. ఏదో మీలాంటి పుణ్యాత్ములు తిరుపతి వాసులు ఇతరులకు సేవ చేసి తరిస్తున్నారేమో కానీ ఎక్కువ మంది ఇతరుల చేత సేవ చేయించుకుని ఆనందం పొందుతారు. ఇతరులకు సేవ చేయమంటే బాధపడతారు. అమ్మ బాబా వాడికి నేను ఎక్కడ సేవ చేస్తానండి? అందరూ కుర్చీలు వేస్తే కుర్చీలో కాసేపు కూర్చోడానికి వీలుంటే కూర్చుంటాను, లేదా మధ్యలో వెళ్ళిపోతానంటాడు కానీ కుర్చీ వేసేవాడు ఉండట. కానీ అమ్మలాగాదు లక్ష్మీదేవి. క్షణకాలం ఎవడైనా తనను సేవిస్తే ఆ రోజు నుంచి వాడిని సేవించే బాధ్యత తన మీద పెట్టుకుని వాడి ఇంటిలో తాను సేవకురాలవుతుంది. ఆవుల రూపంలో, గేదెల రూపంలో, మేకల రూపంలో, కోళ్ల రూపంలో, ఇంట్లో ఉండే మనుషుల రూపంలో, భోజన రూపంలో, వస్తువుల రూపంలో ఆ వ్యక్తిని యావజ్జీవితం సేవిస్తుంది. అందువల్ల ఆవిడికి శ్రీ అని పేరు వచ్చింది. ఇవాళ మనం తింటున్న అన్నం లక్ష్మీస్వరూపం, మనం పడుకుంటున్న శయ్య లక్ష్మీస్వరూపం, మనం నివసిస్తున్న ఇల్లు లక్ష్మీస్వరూపం, మన ఇంట్లో పనిచేసే దాస దాసీజనులంతా లక్ష్మీస్వరూపులే. అందుకే అమ్మవారికి దాస్యలక్ష్మి అని కూడా పేరు. లక్ష్మీదేవిని సంతాన లక్ష్మి అని, ధైర్యలక్ష్మి అని, గజలక్ష్మి అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నామే, ఇవన్నీ అమ్మల స్వరూపాలే. అందుకే అమ్మవారి యొక్క శ్రీ సూక్తంలో ఏం చెప్పారు, అమ్మ నిన్ను సేవిస్తే హస్త్యస్యాజ విగోరథం. ధనం అంటే ఏమిటి, హస్తి ఏనుగు ఒక ధనం, పూర్వం ఏనుగుల ద్వారా సంపాదించేవారు, అందువల్ల ఏనుగులు గొప్ప ధనం. ఇప్పుడు కలియుగంలో ఏనుగులు పోషించే అవకాశం మనకు లేదు, ఓపిక లేక ఏనుగుల్ని పెనుగులు చేసాం. సర్కస్సుల్లో ఉన్న ఏనుగులు చూస్తే ఏనుగుల్లో కనబడుతున్నాయా, పెనుగుల్లో ఉంటున్నాయి, వాటికి తిండి పెట్టడం లేదు పాపం. కానీ నిజానికి ఏనుగులు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, కాబట్టి ఏనుగులు కొంత ధనం. అశ్వ గుర్రములు రథం ఇవన్నీ కూడా సంపదలే, లక్ష్మీస్వరూపాలే. పూర్వం గుర్రాల ద్వారా చాలా పనులు చేసేవారు, గుర్రాల ద్వారానే ప్రయాణం చేసేవారు. ఇప్పటికి కూడా కారు నడుపుతున్నప్పుడు దానికి హార్స్ పవర్ అంటున్నారు, కానీ ఇంకో పవర్ అండంలా. కాబట్టి అశ్వముల ద్వారా ఒక చోట నుంచి మరో చోటకి వెడుతున్నాం గనక, పనులు చేయించుకుంటున్నాం గనక, సుఖాలు పొందుతున్నావు గనక, గుర్రము కూడా లక్ష్మీస్వరూపమే. అందుకని హస్తి అశ్వ అజ అంటే మేక, మేక కూడా సంపదే. ఇప్పటికీ మేకలు లేకపోతే చాలామందికి భోజనమే లేదు, కాబట్టి మేకలు సంపదే. ఆవి అంటే గొర్రె. ఇప్పుడు ఈ కలియుగంలో గొర్రెలు చాలా ఎక్కువైపోయాయి అనుకోండి. పూర్వం ఆదివారం వచ్చినప్పుడు మాత్రమే గొర్రెల కాపరులు బయలుదేరేవారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ దరిద్రపు గొర్రెల కాపరులతో దేశం భ్రష్టమైపోతుంది. ఈ గొర్రెల కాపరుల నుంచి గోవులను కాచే గోపాలకుడి యొక్క ప్రాంగణంలోకి మనం వెళ్ళాలి అని ఆ వెంకటేశ్వరుని భక్తితో ప్రార్థిస్తున్నాను. ఆయన తలుచుకుంటేనే మళ్ళీ ధర్మ సంస్థాపన అవుతుంది. ఈ గొర్రెలు కూడా సంపదే, వీటిని కూడా తినడానికో ఉన్ని కోసమో ఉపయోగించుకుంటాం గనక. గో అంటే ఆవులు, అవి సంపదే. అందుకని హస్త్యస్వాజావి గోరథం ఇవన్నీ లక్ష్మీస్వరూపములు. ఇన్ని రూపములతో లోకములను కాపాడుతున్న జగన్మాత లక్ష్మీస్వరూపిణివైన అమ్మ నీకు నమస్కారం. అమ్మ లక్ష్మిగా ఉన్నది. హిరి అంటే లజ్జ, సిగ్గు రూపంలో ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే నేనంత వాణ్ణి కాదండి, ఏదో భగవద్ అనుగ్రహంతో ఇంత పని చేస్తున్నామండి అని సిగ్గుపడడం ధర్మమాట. ఇప్పుడు ఇందాక చూసారా, మీరు చాలా గొప్పవాళ్ళు అంటే నాకెందుకండి సన్మానం అన్నారు ఆవిడ. దానికి హిరి అని పేరు. నిజమే సుమా, నేను చాలా గొప్పదాన్ని, నాకు సన్మానం చెయ్యండి అంటే అప్పుడు అది హిరి కదా, హిరి. కానీ ఎవరైనా సన్మానం చేస్తున్నప్పుడు నేను కూడా మీలాంటి మనిషినే అని ఆ సన్మానమును సిగ్గుతో స్వీకరించేవాళ్ళు. మేము గొప్పవాళ్ళమని అహంకరించని వాళ్ళంతా హిరీస్వరూపులు. అలాంటి హిరీస్వరూపంతో అమ్మ ఉన్నదట. అమ్మవారిని ఎప్పుడైనా పొగిడితే కొంచెం సిగ్గుపడుతుందట. పూర్వం సిగ్గు అని ఒకటి ఉండేది కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అప్పుడప్పుడు సిగ్గుపడేవారు. ఇప్పుడు కలియుగంలో సిగ్గు తగ్గింది, కానీ అయినా ఇంకా సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు అని నిరూపిస్తున్నది అమ్మ. అలాంటి సిగ్గు రూపంతో అమ్మ ఉంటున్నది. తుష్టిహి సంతోషం, ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుంది. అమ్మ అంటే ఏమిటంటే సంతోషమే. మీకు వచ్చిన డబ్బుకి సంతోషించండి, మీలో అమ్మవారు ఉంటుంది. ఎంత వచ్చినా కొంతమంది యావజ్జీవితం దుఃఖిస్తూనే ఉంటారు, అదేమి దరిద్రమో కానీ సంపద వచ్చే కొద్దీ సంతోషం పోయి దుఃఖం పొందేటటువంటి జీవులు కలియుగంలో ఎక్కువగా ఉంటారట. ఇవాళ మన అదృష్టం బాగుంది, 100 రూపాయలు వచ్చింది. అమ్మయ్యా నాకు పరమేశ్వరి కటాక్షం వల్ల 100 వచ్చింది అని ఆనందించండి. ఆ ఆనందమే అమ్మవారు, దానికి తుష్టి అని పేరు అన్నమాట. అసలు సంతోషం వల్ల ఎంత లాభం అండి. సంతుష్టుడి మూడు జగముల పూజ్యుండు, సంతోషికెప్పుడు జరుగు సుఖము. సంతోషి కాడేని శక్రుడై నశించు, నిర్ధనుండై నన్ను నిద్రవోవు, సంతసించనేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్త లాభముదిత మానసులకు, శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులేనొనర్తు. కృష్ణుడు చెప్పిన మాటిది, సంతోషముతో ఉండండి, వాడికి మూడు లోకాలలో సుఖం కలుగుతుంది. ఎవడి దగ్గర సంతోషం ఉంటుందో వాణ్ణి నేను పూజిస్తాను. మూడు జగముల పూజ్యుడు, ముల్లోకాల్లో సంతోషం కలిగిన వాడు పూజ్యుడు, దుఃఖంతో ఉన్నవాణ్ణి నేను పూజించను, వాడు నరకం పాలవుతాడు. అసలు సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం. ఏడుస్తూ కూర్చున్న వాడికి ఏం లాభం? ఎప్పుడు నాకేమీ లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు డబ్బు లేదు, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అని ఏడ్చేవాడికి శరీరం అంతా రోగాలు పట్టుకుంటాయి. ఈ షుగర్ లాంటి రోగాలన్నిటికీ మూల కారణం దుఃఖమే. సంతోషంతో ఉండండి, నాకు ధనం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి అని ఆనందిస్తే ఆ రోజు నుంచి వాడు ఆరోగ్యవంతుడు అవుతాడు. ఆరోగ్యం పొందాలంటే ముందుగా సంతోషం ఉండాలి. సంతోషంతో ఉన్నవాడు ఎంత దూరమైనా నడుస్తాడు. రోజు కొండెక్కి కిందకి దిగండి, ఒక్కసారి అంతకుమించి ఎక్కకండి, ఒకసారి ఎక్కి దిగండి, ఇక మీ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో చూడండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చుని కదలకుండా కూర్చుని ఏదో సంపాదించాలనే తహతహలోకి వెళ్ళిపోయి శరీరం అంతా స్థూలకాయంగా మార్చుకున్న వాడికి అనారోగ్యం వస్తుంది. ఇవాళ మానవులు సుఖపడ్డానికి అలవాటు పడి సుఖం అనే పేరుతో దుఃఖం తెచ్చుకుంటున్నారట. అవకాశం లేక కానీ స్టేజీ మీదకి రావడానికి కూడా రోపు వే వేయండి అంటారు. ఈ పైనుంచి కిందకి ఎక్కలేరట. అయ్యి బాబు అంత పెద్ద స్టేజీ వేసేసారండి, ఈ గ్రౌండ్స్లో కొంచెం స్టేజీ బాగుంటే బాగుండండి, లేదా అక్కడి నుంచి ఇక్కడ దాకా రోప్వే వేస్తే బాగుండండి అనేటటువంటి వాడు తయారయ్యారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు ఇంకా పైదాకా ఎక్కి దిగుతున్నారు, కానీ ఎంత వీలుంటే అంత సుఖం పొందాలని ఈ కలియుగ మానవులు అనుకుంటున్నారు. అదే పెద్ద దుఃఖమట, అది సంతోషం లేకపోవడమట. కాబట్టి మనిషి ఎప్పుడు సంతుష్టితో ఉండాలి. సంతోషముతో ఉండకపోతే ఇంద్రుడు కూడా నశిస్తాడు. కటిక దరిద్రుడు కూడా సంతోషంతో ఉంటే రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నిద్రపోతాడు. అలాంటి సంతోషం కలిగిన వారికి, శాంతులకు, సుజనులకు, గర్వం లేని వారికి నేను భక్తితో నమస్కరిస్తానని పరమాత్ముడు కృష్ణుడు భాగవతంలో చెప్పాడు. కాబట్టి సంతోషం అమ్మవారి రూపం, అందుకని అమ్మని తుష్టిహి అన్నారు. రెండవది పుష్టిహి, శరీర ఆరోగ్యమే అమ్మవారు. ఆరోగ్యము కంటే గొప్ప సంపద మరొకటి లేదు. ఇవాళ ఏ పని చేయాలన్నా ముందు మన శరీరం సహకరించాలి, శరీరంతో పాటు మనస్సు కూడా సహకరించాలి. ఆరోగ్యము రెండు రకాలు, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఈ రెండింటినీ కలిపితే పుష్టిహి అంటారు. ముందు శరీరం బాగుండాలి, శరీరంతో పాటు మనస్సు కూడా బాగుండాలి. మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది, శరీరం బాగుంటే మనస్సు బాగుంటుంది. కాబట్టి మన మనస్సులో ఎప్పుడూ కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవి లేకుండా చేసుకోవాలి. ఎవరికైనా 10 రూపాయలు వస్తే సంతోషించండరా, ఆయనకి అమ్మయ్య ఓ 100 రూపాయలు వచ్చింది అని మీరు సంతోషిస్తే రేపు పొద్దున భగవంతుడు మీకు ఇంకో 100 ఇస్తాడు. వాడికి ఏదైనా వచ్చిందని మనం ఏడవడం మొదలు పెడితే మనకున్నది కూడా పోతుంది. కాబట్టి మనకి సంపదలు రావాలంటే ఇతరుల అభివృద్ధికి సంతోషం మనం పొందాలి. ఇతరులకి కీర్తి వస్తే అది నా కీర్తి అనుకో, ఇతరులకి సంపద వస్తే అది నా సంపద అనుకో, ఇతరులకి పదవి వస్తే అది నాదనుకో. అప్పుడు భగవంతుడు నీ ఎడల ప్రసన్నుడవుతాడు, నీకు ఆనందం ఇస్తాడు. ఈ మానసిక ఆరోగ్యం బాగుంటే శరీరం కూడా ఆరోగ్యవంతం అవుతుంది. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యం పొందడం జీవికి అవసరం. దానికి పుష్టిహి అని పేరు. అమ్మా నువ్వు ఈ రెండింటిని ఇచ్చే పుష్టి స్వరూపిణివి, ధృతి ధైర్యము కలిగిన అమ్మవారివి నువ్వు. ధృతి అంటే ధైర్యం. ధైర్యం అంటే ఏమిటి? ఎక్కువ ధనం వచ్చినప్పుడు మనిషి విర్రవీగిపోతాడు, ఇక నన్ను మించినవాడు లేడనుకుంటాడు. రేపు పొద్దున ధనం పోతే అంత విర్రవీగుడు పోతుంది. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కుంగిపోకుండా విర్రవేగకుండా ఉండేవాడికి ధృతి అనే ఒక లక్షణం ఉన్నది అని శాస్త్రం చెబుతున్నది. ధృతి అనగా ఏమి? కష్టాలకి కుంగిపోకూడదు, సుఖాలకి పొంగిపోకూడదు. సుఖదుఖాలు రెండింటినీ సమానంగా స్వీకరించాలి. సంపదలు ఉన్నప్పుడు, దారిద్ర్యం వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండగలగాలి. ఆ ఉండే లక్షణమును సంస్కృతంలో ధృతి అంటారు. ఆ ధృతి నీవు. నీవు ఉన్నావంటే ఏ కష్టానికి భయపడం, నీవు ఉన్నావంటే సంపదలు వచ్చాయని విర్రవేగం. ఆ ధృతిని మాకు ప్రసాదించు. దీప్తిహి, కాంతిస్వరూపిణివి నువ్వు. కాంతి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు వీటిల్లో ఉండే తేజస్సు. అదే కాకుండా జ్ఞానం గొప్ప కాంతి. కటిక చీకట్లో కూడా జ్ఞానవంతుడు సుఖంగా ఉంటాడు. అన్నిటికంటే ప్రపంచ శ్రేయస్సు కోరే విజ్ఞానమే గొప్ప కాంతి. జ్ఞానం ఉండడం వేరు. ఆ జ్ఞానం మళ్ళీ ఎలా ఉండాలి? లోక శ్రేయస్సుకు ఉపయోగపడే జ్ఞానం అయి ఉండాలి. జ్ఞాన కలునిలోని శారదయును పోలే, ఒక్కొక్కడు చదువుకుంటాడు కానీ మూర్ఖుడు, వాడు లోకద్రోహి. అటువంటి పాపాత్ముల దగ్గర ఉన్న చదువు వాడికి లోకానికి కూడా ప్రమాదం తెచ్చిపెడుతుంది. విద్యావంతుడవ్వాలి, ఈ విద్య లోకమునకు ఉపయోగపడేలా చెయ్యాలి. అలా చేసేటటువంటి వాడి దగ్గర ఉన్న దానికి ఏమని పేరు? ద్యుతి అని పేరు. ఆ ద్యుతి నీవే, అటువంటి నీకు నమస్కారం. జగన్మాత మమ్మల్ని కాపాడు అని పరిపరి విధాలుగా దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. అప్పుడు అమ్మ వారి కోసం సింహవాహనం మీద ప్రత్యక్షమయ్యింది. అమ్మవారికి నిజానికి రూపం లేదు. మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా, మహాకాళిగా అనేక రూపములతో అమ్మ మనకు ఎందుకు కనబడుతుందంటే, మనం అమ్మని ఎలా చూడాలనుకుంటే అలా కనబడుతుంది. నిజానికి అమ్మకి ఏమని పేరు? పరాశక్తి అని పేరు. శక్తికి ఆకారం ఏముంటుంది? ఈ మైకులో విద్యుత్ శక్తి ఉన్నది, నేను మాట్లాడుతూ ఉంటే అందులో ధ్వనిశక్తి ఉన్నది, మీ చెవుల్లో వినికిడి శక్తి, శ్రవణ శక్తి ఉన్నది. ఇలా ప్రతి జీవిలో శక్తి ఉన్నది. శక్తికి ఒక ఆకారం ఉండదు. ఆ శక్తిని చూడడం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా చూడలేం గనక, మనల్ని అనుగ్రహించడానికి అమ్మ మనము ఎలా అమ్మని భావిస్తున్నామో అలాంటి రూపంతో దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు అమ్మవారిని ఏమనుకుంటున్నాడు? సింహం మీద ఉంటుంది అమ్మ, ఆవిడకి 8 చేతులున్నాయి, శంఖచక్ర గదాపద్మాలు ధరించింది అని భావించేట ఆ రూపంలో దర్శనమిస్తుంది. ఒక్కొక్కడు అమ్మవారంటే భయంకరంగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, చేతిలో సోలం పుట్టుకుంటుంది, ఖాళీ రూపంతో ఉంటుంది అనుకున్నట్ట, అలా అనుకున్న వాడికి ఖాళీ రూపంలో దర్శనమిస్తుంది. అమ్మ అంటే అందంగా ఉంటుంది, భువనేశ్వరి, భువన సుందరి అనుకుంటే సుందరి రూపంలో దర్శనమిస్తుంది. అమ్మకి లేదు రూపం, నీ భావన వల్ల అమ్మ ఆ రూపం ధరిస్తుంది. కాబట్టి అమ్మ అంటే రూప అరూప స్వరూపిణి, రూపం లేకుండా మళ్ళీ మన కోసం రూపం ధరించే తల్లి. దేవతలు ప్రస్తుతం అమ్మని సింహవాహనం మీద చూడాలి అనుకున్నారు. పిల్లలకి కథ చెప్పేటప్పుడు సరి అని కథ చెప్పండి. దేవతలు అమ్మవారిని సృష్టించలేదు సుమా, అమ్మవారికి ఒక రూపాన్ని వాళ్ళు కల్పించలేదు. అమ్మవారు ఇలా వచ్చి రక్షించాలి అనుకున్నారు. అనుకోగానే దేవతల్లో ఉన్న శక్తులన్నీ కలిసి దుర్గామాతగా మారింది. ఓ స్త్రీని దేవతలు సృష్టించారని అమాయకులు కథలుగా రాసి దాన్ని పిల్లలకి చెప్పి పిల్లలు కూడా కొంత తప్పుదోవను పట్టిస్తున్నారు. దుర్గాదేవి రూపాన్ని సృష్టించడానికి దేవతలు ఎంత, దేవతల బ్రతుకెంత, దేవతలు అమ్మవారి పాద ధూళి. అమ్మ మమ్మల్ని రక్షించాలి, మహిషాసురం మర్దనం చెయ్యాలని సంకల్పించగానే వాళ్ళ శరీరంలోంచి, ఒక్కొక్కరి శరీరంలోంచి ఒక్కొక్క కాంతి బయటకు వచ్చింది. ఆ కాంతి ఒక రూపం ధరించింది. అంటే దేవతల ప్రార్థనము స్వీకరించి అమ్మ రూపం ధరించింది తప్ప అమ్మని వాళ్ళు సృష్టించలేదు. అమ్మని వాళ్ళు రూపంతో దర్శించారు. ద్రష్టలే తప్ప స్రష్టలు కాదు. ఇది పిల్లల తప్పు కాదు, పిల్లలకి చెప్పే పెద్దల్లో ఉన్న లోపం అన్నమాట. ఇలాంటివి మనం ఇప్పుడు చెప్పకపోతే శాశ్వతంగా పిల్లలు నిజంగానే దేవతలంతా కలిసి దుర్గాదేవిని సృష్టించారనే ఒక భ్రమలో పడతారు. ఎందుకు చెబుతున్నానంటే, అమ్మకి రూపం లేదు, కేవలం దేవతలు అలా దర్శించాలనుకోగానే అమ్మ ఆ రూపంలో ప్రత్యక్షమయ్యింది. అప్పుడు ఆవిడ ఎలా ఉన్నది? ఒక పురుష సింహం మీద ఎక్కి కూర్చున్నది, మగ సింహం మీద ఎక్కి కూర్చున్నది. ఆ సింహం భయంకరాకారంలో ఉన్నది. అయినా ఆ సింహమునకు కోపం ఉండదట. అవసరమైతే కోపమును ధరిస్తుంది, ఒత్తప్పుడు కోపాన్ని విడిచిపెడుతుంది. అటువంటి అమ్మ. ఇప్పుడు ఈ అమ్మవారు సింహవాహనం మీద ఎర్రని కాంతితో ప్రత్యక్షమయ్యింది. అగ్నివర్ణ తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః అని మనకు వేదం చెబుతున్నది. అమ్మవారు ఏ రంగులో ఉంటుంది? అగ్నివర్ణ, మంచి కన్న 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 మండుతున్న అగ్ని ఏ రంగులో ఉంటుందో అమ్మ ఆ రంగులో ఉంటుంది. మరి ఒక్కొక్కప్పుడు నల్లగా ఎందుకు చూపిస్తున్నారు? శత్రు సంహారం కోసం ఖాళీ రూపం కూడా ధరిస్తుంది. ఖాళీ అంటే నల్లనిది. అప్పుడప్పుడు నలుపు అవుతుంది, తెలుపు అవుతుంది. ఇప్పుడు మాత్రం అగ్నివర్ణంలో ప్రత్యక్షమయ్యింది. 8 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మం, ధనుస్సు, బాణం, డాలు, పద్మం ఇవన్నీ పుచ్చుకొని 8 చేతులతో దర్శనమిచ్చింది. ఆ అమ్మ ఆ సమయంలో పరమసుందరి, భువనసుందరి, మహాసౌందర్యంతో ఉన్నది. అందుకే అమ్మవారికి శ్రీ సుందరి అని పేరు. ఇంకా సౌందర్యాన్ని దేనితోటి పోల్చలేము. ఆమె దంతాలు ఉన్నాయి, అప్పుడే బయటికి తీసిన మల్లె మొగ్గల, లేక ముత్యాల దానిమ్మ గింజల అన్నట్టుగా ఉన్నాయట. ఈ పై భాగమేమో ఎర్రగా ఉంటాయిగా చిగుళ్ళు, దానిమ్మ గింజలు బయటికి తీయండి ఒకసారి. ఆ పైన ఏమో ఎరుపు ఉంటుంది, పక్కనంతా ఒక రకమైన తెలుపు ఉంటుంది. అలాగే అమ్మవారి దంతములు కూడా చిగుళ్ళు ఎర్రగా ఉండి కిందంతా తెల్లగా ఉండి చూడడానికి దాడిమీ ఫల బీజాభ దంత పంక్తి విరాచిత అని దేవీ భాగవతంలో చెప్పారు. దాడిమీ అంటే దానిమ్మ, ఫల పండు, దాడిమీ ఫలము అంటే దానిమ్మ పండు, బీజ అంటే గ్లోతో అమ్మ మెరిసిపోతోంది, ఆవిడ దంతములు అంత అందంగా ఉన్నాయన్నమాట. అదేంటో ఈ మధ్యన కలియుగంలో ఎంత అందంగా ఎత్తులో చూసినా ఈ పళ్ళు మాత్రం దానిమ్మ గింజల్లో ఉండడం లేదు. కానీ అమ్మ జగన్మాత కనుక సౌందర్య రూపంతో అలా దర్శనమిచ్చింది. ఇంకో ముక్కు ఉన్నది, సంపంగి పుష్పములా ఉన్నదట. నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత అని దీనినే లలితా సహస్రనామంలో రాశారు. నవ అప్పుడే వికసించిన కొత్త చంపక, సంపంగి పుష్ప, పుష్పముతో ఆభ సమానమైన నాసాదండ విరాజిత ముక్కుదూలముతో ఉన్నది. అమ్మవారికి ముక్కు ఉన్నది, ఆ ముక్కు ఎలా ఉన్నది, అప్పుడే వికసించిన సంపంగి పువ్వులో ఉందిట. సంపంగి పువ్వు పట్టుకొచ్చి అక్కడ పెట్టినట్టుగా ఉందిట. మళ్ళీ ఆ సంపంగి పువ్వు కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టి పట్టుకొచ్చి మెళ్ళలో వేసిన దండ కాదు, ఏడాది క్రితం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి 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 బయటికి తీసిన సంపంగి పువ్వులు చూస్తే అసహ్యంగా ఉంటాయి. అప్పుడే కోసినటువంటి సంపంగి పుష్పం ఎట్లున్నదో అమ్మ ముక్కలా ఉన్నదట. ఇంకా కళ్ళున్నాయి, మంచి తామర పువ్వు రేకులులాగా ఉన్నాయి. అటువంటి తామర పువ్వుల్లాంటి కళ్ళతో పరమ సౌందర్యంతో అమ్మ దర్శనమివ్వగానే జయహో జగన్మాత అని అమ్మని భక్తితో ప్రార్థించారు దేవతలు. అమ్మ, శ్రీమన్నారాయణుడు గాఢంగా నిద్రపోయాడు సముద్ర తీరంలో. ఆయన నిద్రపోయేటప్పుడు తన తలని ఎక్కుపెట్టిన అల్లెతాడు మీద పెట్టుకున్నాడు, ధనుస్సు మీద పెట్టుకున్నాడు. ఆ అల్లెతాడుని మేము వమ్మిరి అనే పురుగు ద్వారా కత్తిరింపజేశాం. అల్లెతాడు తెగడంతో శ్రీహరి యొక్క శిరస్సు తెగి ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ కనబడకుండా పోయింది. మా హరి శిరస్సు ఆయనకి తిరిగి అతుక్కోవాలి, ఆయన లేవాలి. భయంకరుడైన హయగ్రీవుడనే రాక్షసుని సంహరించాలి. ఆ హయగ్రీవుడి వధ కోసం మా స్వామిని పునర్జీవింపజేయి తల్లి అని వాళ్ళు ప్రార్థించారు. అప్పుడు అమ్మ చిరునవ్వు నవ్వుతూ, ఇదంతా నేను శ్రీహరి కలిసి ఆడిన ఒక గొప్ప నాటకం, ఇప్పుడు మీకు అసలు రహస్యం చెబుతున్నాను వినండి. చాలా కాలం క్రితం సముద్ర జలాలలో హయగ్రీవుడని ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. హయము అంటే గుర్రం, గ్రీవము అంటే మెడ ఈ కంఠం నుంచి పైభాగమంతా గుర్రపు తల, కింద భాగమంతా రాక్షసాకారం కలిగిన ఒకనొక జీవి పుట్టుకొచ్చాడు. వాడి తలంతా హయ ఆకారంలో ఉన్నది గనక, గుర్రపు తల కలిగిన వాడు గనక వాడికి హయగ్రీవుడు అని పేరు వచ్చింది. ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ యొక్క ముక్కులోంచి పుట్టుకొచ్చాట. బ్రహ్మగారు ఒకసారి గాలి విడిచిపెట్టాడు, ఆ గాలి సముద్రంలోకి వచ్చింది. సముద్రంలో ఈ గాలి కలవగానే ఈ రాక్షసుడు వికృతాకారుడు పుట్టుకొచ్చాడు.